ఈ గాయత్రి మహావిజ్ఞాన్ రెండవ భాగంలో గాయత్రి కల్పవృక్షము అంటే గాయత్రిని మనము కోరుకున్న కోరికలు ఎలా పొందగలము అన్నది ఎలాగో తెలుపబడింది. దాంట్లో గాయత్రి మంత్రం యొక్క ఓం అనేది పుస్తకం ఉందా అందరి దగ్గర, పేజీ తీయండి, మొదటి రెండో పేజీయో మూడో పేజీయో. గాయత్రి కల్పవృక్షం బొమ్మ కనిపించిందా? ఈ బొమ్మ మీకు గుర్తుండాలి, అంతట గాయత్రియే కల్పవృక్షము. ఇది ఈ 9 రోజుల్లో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ బ్రాకెట్స్ లో ఏం పెట్టుకోవాలి, 9 రోజుల్లో కాదు 4 రోజుల్లో. అంటే ఇవాళ అయిపోయింది కదా, ఇంకొక 14, 15, 16, 19 ఈ 4 రోజులలో గాయత్రి కల్పవృక్షము అన్నది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దీనికి ఆధారం ఏమిటి అంటే ఓంకారం, అదే మీ యొక్క శ్వాస. అది మీరు ప్రాక్టీస్ చేయాలి, గంటల తరబడి చెప్తున్నది. అందుకు ఈ శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, చెయ్య కదలాలి. బాహ్య మీరు ఇది చెయ్యకుండా మీరు ఎన్ని కలలు కన్నా ఏమీ లాభం లేదు. ఏబీసీడీలు రాకుండా షేక్స్పియర్ ని చదువుతాను అంటే ఎలా ఉంటుందో, శ్వాస మీద అధికారం లేకుండా శాస్త్రాలు చదవటం కూడా అంతే. ఇంకో మార్గం లేదు ఎప్పుడు కూడా, అంటే నేను చెప్తున్నప్పుడు అక్కర్లేమ్మ, శ్వాస మీద ఉంచుకో. అందుకే మీరంతా ప్రాక్టీస్ చేసేసుకున్నాక నన్ను మాట్లాడటానికి ఉపయోగించుకోండి తప్ప ప్రాక్టీస్ చేయించుకోవడానికి ఉపయోగించుకోకండి. మరి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి గంటలు తరబడి. స్కూల్లో పిల్లలకి స్కూల్కి వెళ్లాలని ఉండదు, పిల్లల సంగతి నాకు తెలియదు. లెక్చరర్ గా నాకు తెలుసు కాలేజీకి వెళ్లాలని ఉండదు, ఇందుకు వెళ్లాలని ఉండదు అంటే పాఠాలు చెప్పాలి కనుక. నేర్చుకోవటం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు, కానీ మనిషి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా నేర్చుకుంటాడు. ఇష్టపడేవాడు నేర్చుకోడదు, గుర్తుంచుకోండి. నేను ఈ పాఠాలు చెప్పటం నాకు ఇష్టం అనుకుంటారేమో, మీరు ఇష్టమేం లేదు, నాకు ముట్టిగా లేచేవాళ్ళు ఉన్నారు, ఎటొచ్చి వాళ్ళు కనిపించరు కనుక ఈయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నాడు అనుకుంటారు మీరు. వాళ్ళు వేసేటటువంటి శిక్షలు చాలా తమాషాగా ఉంటాయి, ఇంకేటంటే అది మీలోంచి ఆవిర్భవించేటటువంటి శిక్ష, దాన్నే మనము ఇంట్యూషన్, అంతఃస్ఫురణ. అంచేత మీకేమనిపిస్తుందంటే అంతఃస్ఫురణ మీదని, అంతఃస్ఫురణ మీది కాదు. స్ఫురిస్తుంది అంటే అది మీది ఎలా అవుతుంది, మీకు చాలా అహంకారాలు ఉన్నాయి. ఇంట్యూషన్ మీది కాదు, ఎటొచ్చి బయట నుంచి చెప్పబడకుండా మీకు లోపల నుంచి చెప్పబడుతున్నది. అది 1000 రెట్లు ఎక్కువ బయట ఉన్న దానికంటే కూడా లోపల నుంచి వచ్చేటటువంటి ఆ జ్ఞానము 1000 రెట్లు ఎక్కువ కనుక వచ్చే జ్ఞానము 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది, శిక్ష 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ ఆ శిక్ష ఎప్పుడు అర్థం అవుతుందంటే, మీకు ఓ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నాడు, ప్రిన్సిపాల్ పిలిచి మీరు వెదహా అన్నాడు అనుకోండి, ఒక మాట అన్నాడంతే, తర్వాత సరే అండి ఏం చేస్తామని వదిలేసాడు అనుకోండి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. మనం కూలీవాడిని పిలిచి ఒక గంట సేపు తిట్టామనుకోండి, ఇద్దరిలోనూ బాధ ఎవరికి ఎక్కువ మీరు ఊహించగలరా? మీరు ఊహించగలిగితే తెలుస్తుంది అంత ప్రేరణ నుంచి వచ్చేటటువంటి ఆ మాట ఎలా ఉంటుందో. అది మీకు అర్థం అవుతే తప్ప ఈ కల్పవృక్షం అర్థం కాదు మీకు. ఈ ఓంకారం అనేటటువంటిది మీ యొక్క శ్వాసే శరీరాన్ని ధనస్సు గాను మనస్సుని బాణము గాను ఉపయోగించుకుని ఛేదించేటటువంటి జ్ఞానము ఓంకారము. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, రిపీటెడ్ గా నేను చెప్తున్నా ఏంటంటే, నా మాటలు వినటం మాత్రాన సరిపోదు, నా మాటలు కేవలము మీకు సాధన మార్గం వైపు ఉత్సాహపరచగలిగితే లాభం. శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గురుదేవులు ఆయనకి వసంత పంచమి నాడు ఒకసారి కనిపించారు. ఎప్పటికీ 6 ఏళ్ళు అయిపోయినప్పటికీ ఆయన గాయత్రి మంత్ర జపం చేస్తూ 6 ఏళ్ళ వరకు ఏం లేదు, రోజు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. పొద్దున్న 5 మాలలు గాయత్రి చేసేవారు ఆయన, సాయంత్రం 2 మాలలు గాయత్రి చేసేవారు, కవిత ధ్యానం చేసేవారు. మనం ఎస్ఎస్ఎస్ ధ్యానం చేస్తున్నాం, కవిత ధ్యానానికి దానికి కొంచెం తేడా ఉందంటే, 6 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన గురువు కనిపించి 24 సంవత్సరాలకి సరిపడేటటువంటి ఒక ఆదేశం ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతే జరుగుతుందంటే, గురువో కావాలి అని మీరు గురువు చుట్టుపక్కల తిరిగితే ఏమీ లాభం లేదు. గురువు చెప్పింది ఆచరించాలి. అది ఆచరించడానికి శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వ్యక్తికి 16 ఏట నుంచి తన 40 ఏట వరకు అది ఆచరించడంతోనే సరిపోయింది ఆయన. 24 ఇయర్స్ ఇంకా మళ్ళా గురువు కనిపించలేదు, గురువు ఏమీ చెప్పలేదు. సాధన అది, ప్రతిరోజు లెక్చర్లు వింటే ఏం లాభం? కానీ ఈ లెక్చర్ ఏం చెప్తుంది మీకు? ఆ మార్గంలో వచ్చేటటువంటి అవరోధాల గురించి మాట్లాడుతుంది, ఆ మార్గంలో వచ్చేటటువంటి మెయిన్ పాయింట్స్ వాటిని ఎలా గుర్తించాలో చెప్తుంది, సవ్యమైనటువంటి మార్గంలో వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తుందో చెప్తుంది, మీ నిత్య జీవితంలో మీరు ఎలాంటి పనులు చేస్తే ఆ వచ్చే ఫలితాలు మీకు అడ్డు తగులుతాయో చెప్తుంది. మనలో చాలా మంది సాధన కరెక్ట్ గా చేస్తారు, కానీ అది ఎలా ఉంటుందంటే పొద్దున్న వెళ్ళవేస్తాం, మనమే దాని మీద పేడా బురదా జల్లుతాం పొగలు, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ వెళ్ళవేస్తాం. ఏం లాభం అయింది? మనమే బురద జల్లుకుంటూ ఉంటాం, మనమే వెళ్ళవేసుకుంటూ ఉంటాం. మరి మేమింత సాధన చేశాము, మాకు ఏం ఫలితం వచ్చింది అని అడుగుతూ ఉంటాం. వీటన్నిటికీ ఆధారం శ్వాస. శ్వాసని మీరు గమనించుకోగలిగితే, శ్వాసని గమనించుకోగలుగుతున్నాము అంటే ఏమిటి అంటే, మీకు భవిష్యత్తు మీ శ్వాస ద్వారా తెలుస్తుంది, అప్పుడే మీకు గమనించడం అర్థమైనట్టు. అది గుర్తుంచుకోండి, శ్వాసని గమనించగలిగేవాడు నిద్ర లేవగానే ఆ రోజు ఏం జరుగుతుందో వాడికి తెలుస్తుంది ఖచ్చితంగా. అనేక మంది నాకు అలాంటి చెప్పగలిగేవాళ్ళు తెలుసు, ముఖ్యంగా అమలాపురం అటువైపు, అంటే నేను అటు వెళ్ళాను కనుక. మరి వీరబ్రహ్మం గారు వాళ్ళ శిష్యులందరూ కర్నూలు అటువైపు ఉన్నారు, ఆయన దాని గురించే చెప్పారు. పెనుమత్స యోగిని అని మచిలీపట్నం వైపు పెనుమత్స అనేటటువంటి గ్రామం దగ్గర ఉంది, ఆవిడ అదే చెప్పింది. అద్భుతమైనటువంటి సాధకులు అంతా శాస్త్రే. అంచేత మీరు ఇది అర్థం చేసుకోండి, మీరు ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ, ముఖ్యంగా నేను కోరుకునేది మీరు ఇక్కడ చేసుకుంటేనే మీకు ఎక్కువ లాభం ఉంటుంది. అది స్కూల్కి ఎందుకు వెళ్తారు? ఇంటి దగ్గర చదువుకోవచ్చు కదా, మీకు తెలుసు చదువుకోలేదని. లైబ్రరీ నుంచి ఇంటికి బుక్ చదువుకుని ఇంటి దగ్గరికి తెచ్చుకుని చదివిన వాడిని ఈ రోజు వరకు నేను ఒక్కడిని చూడలేదు. మీరెవరైనా చూశారేమో నాకు తెలియదు. లైబ్రరీ నుంచి బుక్ అయితే తెచ్చుకోగలం, కానీ ఇంటి దగ్గర మీరు చదవలేరు, అసంభవం అది. అందుకే లైబ్రరీకి వెళ్ళి చదవాలి. అనుభవం ఉందా మీకు? అది నవల్స్ చదవగలుగుతారు, అది వేరు. ఎందుకంటే అది పనికిరాంది కనుక. ప్లస్ ఇంకోటి, చాలా సీరియస్ గా చదువుతారు, ఎందుకంటే రూపాయి అద్దె కట్టాలి ఒక రోజు ఇంట్లో ఉంటే. అంచేత రాత్రల్లా మెలకుగా ఉంది, అంచేత పొద్దున సంధ్యావందనం మానేయవచ్చు ఆ దెబ్బకి. అంటే ఆ మానసిక స్థితి యొక్క విశ్లేషణ చూసుకోండి, ఏది మీకు ఉపయోగపడదో ఖచ్చితంగా దాన్ని వేసి మీ యొక్క ఆకర్షణ ఉంటుంది. అంచేత సాధనలో ఈ కట్టుబాట్లన్నీ ఎందుకు వస్తాయంటే ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోవాలి. ఆ ఆకర్షణ కంటే పెద్దది ఉండదు, కానీ అసలు ఆ ఆశ్రమంలోనే దానికి తగిన వాతావరణం మనం క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. నేను మీ నుంచి కోరుకునేది అది, శ్వాసను గమనించేటటువంటి పరిస్థితి ఏర్పరచుకోండి. డివైడ్ చేసేసుకోండి ఆశ్రమాన్ని, మీ మీ ఏరియాస్ నీట్గా ఉంచుకోండి. అది ఎంత నీట్గా ఉంటుందో మీ యొక్క శ్వాస అంత కరెక్ట్గా గమనించగలుగుతారు. చాలా లింక్ ఉంది ప్రపంచంలో,
అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురు. అన్ని ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి లింక్, దేన్ని మీరు వేరు చేసుకోలేరు. ఇంకట క్లీన్లీనెస్ గురించి నేను చాలా 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 మీకు చెప్తున్నాను. భారతీయ స్వాతంత్ర సంగ్రామంలో యమ నియమాలలోని ఒక పాయింట్ మీద స్వాతంత్రం వచ్చింది మనకి, అది మీరు ఎప్పుడైనా గమనించారా? అహింస. ఆ అహింసని పాటించినటువంటి వ్యక్తిని మనం మహాత్మాగా, ఫాదర్ ఆఫ్ ది నేషన్, అది ఎంత గొప్పదో ఆ యమ నియమాలు. ఒక వ్యక్తి దాన్ని పాటించి ఇతరుల చేత దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తే భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చేసింది. మనం పెద్ద యుద్ధాలు ఏం చేయలే. అంత గొప్ప పతంజలి యోగ సూత్రాలు. అహింస తర్వాత అందులో రెండోది ఏంటి? సత్యం. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఆ మహాత్మా గాంధీ ఆ అహింస యొక్క పరాకాష్ఠని అందుకోవటానికి ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తి, తన ఆత్మకథకి పేరేం పెట్టుకున్నాడు అంటే సత్యం మీద నేను చేసిన ప్రయోగాలు. ఆయన దుఃఖతే కాదు, మీ అందరి జీవితాలు కూడా ట్రూత్ మీద ఎక్స్పెరిమెంట్సే. అందరి జీవితాలు కూడా మనలో ఉన్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి సత్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నమే. నీకు తెలిసినా తెలియకపోయినా తెలిస్తే విజ్ఞానం అంటాం. ఎక్స్పెరిమెంట్ చేస్తాడు సైంటిస్ట్. ఈనాడు సైంటిస్ట్ అందరూ క్యాన్సర్కి మందు కనిపెట్టాలని కదా. సైంటిస్ట్కి తెలుసా మంది అంటే? తెలిస్తే ఎక్స్పెరిమెంట్ చేయకలేదు. అలాగే మన ప్రయత్నం కూడా భగవంతుడి గురించి, కానీ భగవంతుడి గురించి మనకేం తెలియదు. మీరు ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి. దానిని ఆశ్రమంలో ఒక గ్రూప్ గా పాటించండి. గాంధీ ఒక్కడే అహింస అయితే వచ్చేది కాదు మనకి స్వాతంత్రం. చాలా మందికి నేర్పాడు అది. కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి స్థాపించినప్పుడు 1926-30 మధ్య ప్రాంతాల్లో సత్యాగ్రహం మాట విన్నారు ఎప్పుడైనా? సత్యాగ్రహము అంటే అర్థం ఏంటి? అసలు అర్థం గాంధీ గారి ఉద్దేశం ఏంటి అంటే, అహింస కనుక పూర్తిగా పాటించగలిగేటటువంటి కొన్ని వేల మందిని నేను తయారు చేయగలిగితే, అసలు విదేశీయులు ఎవరు కూడా మన భారతదేశం మీద నిలబడలేరు. బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా అంటే తెలుసు కదా మీకు, శరీరంలోకి వెళ్ళేటటువంటి జీవాణువులు. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు మీ శరీరంలోకి చెడ్డ బ్యాక్టీరియా వెళ్తాం లేదనా? కానీ ఏమవుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి సత్యము దాన్ని నాశనం చేస్తుంది. సత్యము అంటే ఉనికి, సత్తా, ఎగ్జిస్టెన్స్, బీయింగ్నెస్. నేనున్నాను, ఐ యామ్ దట్ ఐ యామ్. నేనున్నాను అని నీకు తెలుసు కదా, దానికి ఏమైనా ప్రూఫ్ కావాలా? మళ్ళా నీకు నిరూపించి నేనున్నానని అడుగుతావు ఎప్పుడైనా? సత్యానికి నిరూపణ అక్కర్లే. అర్థమవుతుందా సత్యం అంటే ఏంటో? నేను జీవించి ఉన్నాను, అదే పెన్షన్ వాళ్ళకి వాళ్ళకి అయితే వాళ్ళే లైఫ్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు. సెప్టెంబర్ లో నువ్వు వచ్చి అడిగితే నువ్వు ఆగస్ట్ లో బతికున్నావు అని ప్రూవ్ చేయమంటారండి. నువ్వు సెప్టెంబర్ లో వచ్చి అడుగుతున్నావు నువ్వు పెన్షన్. మా తాతగారికి జరిగింది అది కాశీలో. కాగితం ముక్కలు అసత్యం కదా. కానీ ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే మార్గము, ఐ యామ్ ద వే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం గజ. అహం త్వా సర్వ పాపేభ్యో. ఐ యామ్, అహం, నేను. ఈ నేను అనేటటువంటి దానికి ప్రాణం పోసేది మీ ఊపిరి. ఊపిరి లేకపోతే నువ్వు లేవు కదా. ఊపిరి ఆగిపోయిన మరుక్షణం ఫినిష్. ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ఉన్నావు గనక శ్వాసకి నీకు చాలా దగ్గర సంబంధం ఉంది. శ్వాసే సత్యము, ట్రూత్. ఆ సత్యాన్ని గుర్తించగలగటము మీకు నేర్పబడుతున్నది. అంత అద్భుతమైనది మీరు నేర్చుకున్నప్పుడు వచ్చే ఫలితాలు ఏంటి అంటే, మీరు నిద్ర లేవగానే ఆ రోజు ఏం జరగబోతుందో మీరు చెప్పేయగలిగినాడు, నేను చెప్పింది మీకు అర్థమైంది అని అర్థమవుతుంది. మీకు ఏం జరుగుతుందో మీరు చెప్పగలరు, కానీ ఇతరులకు ఏం జరుగుతుందో మీరు చెప్పలేరు. అంటే మీ శ్వాస మీకు తెలుస్తుంది, కానీ ఇతరుల శ్వాస మీకు ఎలా తెలుస్తుంది? అర్థమవుతుంది కదా. అది ఆ ఓంకార సాధన.
ఈ గాయత్రి కల్పవృక్షంలో మీకు చెప్పబడుతుంది. క్లియర్ గా ఉంది కదా. దీని తర్వాత గాయత్రి మహాత్మ్యము అనేటటువంటిది వస్తుంది. 86 శ్లోకాలు రఫ్గా ఉన్నాయి ఇక్కడ. ఈ గాయత్రి మహాత్మ్యంలో నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, ఆ 86 శ్లోకాలకి కింద తెలుగు అర్థాలు ఇవ్వబడ్డాయి. కలిసి చదువుతారు, వేరువేరుగా చదువుతారా, ఏంటి నిర్ణయం మీది? కలిసి గబగబగబ ఆ శ్లోకాలని చూసేయండి. శ్లోకాలని చదవకండి. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలు నేను చదవలేను. శ్లోకాల కింద అర్థాలున్నాయి కదా. ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం చదివేసుకుంటూ వెళ్ళిపోండి. టూకీగా, ఫాస్ట్ గా కాదు. చెప్పిన అర్థం అవుతాను కదా. అందులో 10 శ్లోకాలు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆ 10 శ్లోకాలు రాసుకోండి. ఇది పేజీ 5 నుంచి 18 వరకు ఉంది ఇందులో. ఈ పుస్తకం, ఈ పుస్తకం ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. 3 నుంచి 18 వరకు ఉంది ఇందులో. నేను మిమ్మల్ని ఏం ఆశిస్తున్నాను మీ నుంచి, ఒక 10 శ్లోకాలు మాత్రమే అందరూ కలిపి నిర్ణయించుకోండి. అంటే ఏంటి, కాస్త చదవండి ఆ శ్లోకాలకు అర్థం. ఉదాహరణకి 3 కాలము గాయత్రి మంత్రము చేసిన వాడు అవశ్యము బ్రహ్మని, బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. వాయువుతో సమానంగా స్వేచ్ఛాగమనం కలవాడవుతాడు. పెద్ద ఇంపార్టెంట్ కాదనిపించింది అనుకోండి, 2 శ్లోకానికి వెళ్ళిపోండి. అర్థమైంది కదా, చెప్పింది అర్థమైందా? నేను ఏం చేయాలో మళ్ళా అర్థం కాలేదన్నారు కదా. ఇందులో మీకు మీకు నచ్చిన 10 శ్లోకాలు, మీకు అంటే ఒకరికే కాదు అందరికీ నచ్చిన 10 శ్లోకాలు మీరు సెలెక్ట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నేను మళ్ళా రిపీట్ చేయండి. నేను ఇది మీరు చేయాల్సిన పని. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ 10 శ్లోకాలకి నేను వివరణ చెప్తాను. అంతే, మీరు ఎంత తొందరగా సెలెక్ట్ చేసుకుంటే అంత తొందరగా. 4 పూర్తవ్వాలి సిలబస్. మరి పరీక్ష రోజుల్లో సిలబస్ గబగబ పూర్తి చేయాలి మనం. మరి ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాం కదా. అంతేత ఇప్పుడైనా కొంచెం తీవ్రంగా ప్రయత్నించండి. ఒక్కొక్కసారి మీకు ఏమనిపించవచ్చు అంటే అర్థం అవటం లేదు అని ఏమీ కంగారు పడకండి. మీరు మీకు అర్థం అవ్వకపోతే చెప్పటానికి నేనున్నా గ్యారంటీగా. ఈ 4 మనం ప్రయత్నం చేసి 10 పక్కన పెట్టేసుకున్నాక మీకు అర్థం కాకపోతే దాని తర్వాత చెప్తూ కూర్చుంటా నేను. ఆ టైంకి సిలబస్ పూర్తి అవ్వాలి కదా. అర్థమైందా? అంతేత భయపడిపోయి కంగారు పడిపోయి మనం ఎలా చేయగలం? ఖచ్చితంగా మనం చేయగలం. చేయలేకపోయినా చేయించటానికి నేనున్నాగా. కానీ ఏ 10 శ్లోకాలు నన్ను అడగండి, అది మీ మీద పెడుతున్నా నేను. దాని తర్వాత గాయత్రి గీత అని ఉంది. ఆ గాయత్రి గీతలో 13-14 శ్లోకాలు ఉన్నాయి. అది 20-28. గాయత్రి గీతం రాసుకుంటే తెలిసిపోతుంది హెడ్డింగ్. ఎన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్పాను? 14 ఉన్నాయి. ఈ 14 శ్లోకాలలో మీకు నచ్చిన 2 శ్లోకాలు ఎన్నుకోండి. 14 మీకు నచ్చిన 2 శ్లోకాలు అంతే కాదు, చూసుకోండి. అది శ్లోకాలు చదివితే ఒకసారి మీకు, ఒకసారి 14 చూసేస్తే రెండోసారి మీరు కాస్త జాగ్రత్త, సీరియస్ గా చదవక్కర్లేదు. నేను చెప్పింది అర్థమైంది కదా. టూకీగా పైపైన చదివితే మీకు అర్థమైపోతుంది ఇంపార్టెంట్ అవునో కాదో. తర్వాత లోపలికి వెళ్దాం మనం. దాని తర్వాత గాయత్రి స్మృతి, 24 శ్లోకాలు ఉన్నాయి గాయత్రి స్మృతిలో. ఈ 24 శ్లోకాలలో ఇందులో ఏమిటుంది, గాయత్రి మంత్రం యొక్క ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శ్లోకం చెప్పబడింది. అంచేత 24 శ్లోకాలు ఉన్నాయి. అంచేత ఇందులో 3 ఎన్నుకోండి మీరు. ఎలా 3 ఒక్కొక్క పాదంలో మీకు నచ్చిన ఏదో ఒక అక్షరం. తత్ సవితృ వరేణ్యం, 8 ఉన్నాయి కదా. ఈ 8 సంబంధించి 8 ఉన్నాయి. ఇంతవరకు అర్థమైందా? నేను ఏం చెప్పాను, గాయత్రి స్మృతిలో తత్ సవితృ వరేణ్యం ఇందులో 8 ఉన్నాయి. ఈ 8 సంబంధించినటువంటి 8 ఉన్నాయి. మీరు చదివి ఆ 8 ఒకటి ఎన్నుకోండి. ఓకే, దాని తర్వాత ఏంటి, భర్గో దేవస్య ధీమహి, 8 ఉన్నాయి కదా. అందులో ఒకటి ఎన్నుకోండి. దాని తర్వాత ధియో యోనః ప్రచోదయాత్, ఇందులోంచి ఒకటి ఎన్నుకోండి. ఇదేంటిది గాయత్రి స్మృతిలో అంటే మీరు చదవటం మాత్రం ఎన్ని శ్లోకాలు చదవాల్సిందే, సంస్కృతం చదవాల్సిన పని లేదు. సంస్కృతం జోలికి మీకు వెళ్ళకండి, తెలుగులో అర్థం ఉంది అక్కడ. తెలుగులో అర్థం చదువుకోవటానికి మీకు ఎంత టైం పడుతుంది? మీరు ఎన్నుకున్న శ్లోకాన్ని మాత్రం రాసుకోండి. రాసుకుంటారు, నీట్గా రాసి డీటీపీ చేసి ఫోటోస్టాట్ చేయించుకుంటారు. అదే ఇంకా మీ యొక్క వీలుని బట్టి, ఇంకేతంటే డీటీపీ వచ్చిన వాడికి అయితే చెత్త ఉంటే కొట్టేస్తాడు వాడు, రానివాడికి చెత్త రాసుకోవటం ఈజీ అనిపిస్తుంది కదా. మీ పరిస్థితి ఏంటో మీరు చూసుకోండి. ఇది నేను ఈ 4 రోజులకి కావాల్సిన సిలబస్ చెప్తున్నాను నేను ఇవాళ మీకు. ఇంచేత గాయత్రి కామధేను అనేటటువంటి బొమ్మ ఫోటోస్టాట్ కావాలి మీకు. దాని తర్వాత గాయత్రి మహాత్మ్యంలో ఎన్ని శ్లోకాలు చెప్పాను? 10 శ్లోకాలు తీసుకోవాలి మీరు. దాని తర్వాత గాయత్రి గీతలో 2 శ్లోకాలు తీసుకోవాలి మీరు. గాయత్రి స్మృతిలో 3 శ్లోకాలు తీసుకోవాలి. దీని తర్వాత గాయత్రి ఉపనిషద్ ఉంది, ఆ ఉపనిషద్ని పక్కన పెడదాం మనం. ఇంకేంటి ఉపనిషద్ అనేటటువంటిది వేదాలలోంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్లోకాలు. దాన్ని మనం కట్ చేయలేము, నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోవాలి, లేకపోతే దాన్ని పక్కన పెడదాం. దాని తర్వాత గాయత్రి రామాయణం. గాయత్రి రామాయణం నేను చాలా చాలా సార్లు చెప్పాను, ఇందులో కూడా 24 శ్లోకాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఒక్కొక్క పాదానికి సంబంధించిన ఒక అక్షరం మళ్ళీ అర్థం చేసుకోండి. గాయత్రి రామాయణంలో 24 శ్లోకాలు ఉన్నాయి. గాయత్రి మంత్రాక్షరాలకి సంబంధించినటువంటి 24 అక్షరాలు 24 శ్లోకాలు. తత్సవితుర్వరేణ్యం మళ్ళీ ఎన్నుకోండి మీరు. అలాగే 3 పాదాలకి ఒక్కొక్క శ్లోకం. ఇంకా గాయత్రి రామాయణంలో మీకు ఎన్ని శ్లోకాలు వస్తాయి? 3 వస్తాయి. గాయత్రి హృదయం పక్కన పెట్టండి. ఈ గాయత్రి ఉపనిషద్, గాయత్రి హృదయము నాకు వీలుంటే ఖచ్చితంగా నేను పూర్తి చేస్తాను నేను. లేకపోతే దాన్ని మిల్లిమిల్లిగా మనం ఎప్పుడు పూర్తి చేయటం అంటే నా ఉద్దేశం ఈ 4 రోజుల్లో సిలబస్ చెప్తున్నా నేను మీకు. 3 శ్లోకాలు సరిపోవు, మొత్తం చదవాల్సిందే. కానీ అందులో అన్ని వస్తాయి, అర్థమైంది కదా. ఇంకైతే ఏమేమి చెప్పానో మళ్లీ రిపీట్ చేస్తున్నాను, కనీసం ఇది మీకు బాగా గుర్తుండాలి. మొట్టమొదటిది గాయత్రి కల్పవృక్షం బొమ్మ. ఆ బొమ్మ ఏం చెప్తుంది మీకు? ఓంకారం నుంచి వచ్చేటటువంటి 9 గుణాల గురించి చెప్తుంది ఆ బొమ్మ. అదే శ్వాస అని చెప్పాను నేను, అదే పతంజలి యోగ సూత్రాలని చెప్పాను. భారతదేశానికి స్వాతంత్రం అయితే అహింస సత్యము వల్ల వచ్చింది. శౌచము సంతోషము మర్చిపోయాం మనం. భారతదేశంలో అమెరికాకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నాతో చాలా మంది వాళ్ళ రోడ్ల మీద మనం హాయిగా పడుకోవచ్చు అని. మనం మన ఇళ్లలోనే పడుకోలేము, శౌచం లేదు. అదే మీరు ఆశ్రమంలో ప్రాక్టీస్ చేస్తే బయట ప్రాక్టీస్ చేయగలుగుతారు, అదే పలవిస్తుంది. మొత్తుకునేది అందుకు నేను. మేము మా ఇల్లు అనేసరికల్లా పోయాయి. మీకు స్వార్థం వచ్చేసింది, నాకు కుదరదు అక్కడ. మా ఇల్లు కాదు ఆశ్రమం, మన కూడా కాదు ఆశ్రమం. క్లియర్ గా ఉండాలి. ఇంకా రాబోయేటటువంటి రోజులలో ఆశ్రమాలే పుట్టిల్లు అవుతాయి. మరి అది ఇప్పుడే అవుతుందో ఎప్పుడవుతుందో నేను చెప్పలేను, కానీ రోటరీ క్లబ్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మా రొటేరియన్ ఎవడైనా ఉన్నాడా అని అడుగుతారు. రొటేరియన్ అంటే అర్థమైంది కదా, రోటరీ క్లబ్ మెంబర్. ఎప్పుడు చూడరు ఒకళ్ళనొకళ్ళు, కానీ వెళ్ళేసరి కల్లా ఎంత ప్రేమగా కౌగిలించుకుంటారు. గాయత్రి పరివార్, ఎప్పుడు మనం హరిద్వార్ వెళ్ళి ఉండం, కానీ మేము ఆంధ్ర నుంచి వస్తున్నామండి. గాయత్రి పరివారం వాళ్ళం అంటే అద్భుతమైనటువంటి స్వాగతం. అలాగే వాళ్ల మొహాలు మనం ఎప్పుడు చూడలేదు, కానీ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాం మేము అంటే నెత్తి మీద పెట్టుకుని మనం పిలుచుకొచ్చాం వాళ్ళని ఇక్కడికి వచ్చాం కదా. అంటే ఎప్పుడైనా అర్థమైనా మన బంధువులను అలా ఎప్పుడైనా పిలిచావా మనం? వస్తే బాధపడతామేమో మరి నాకు తెలియదు కదా. అంటే అసలు పరివారం ఏది? ఇప్పుడైనా మీకు అర్థమవుతే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదే నిజమైన పరివారం అని. కానీ ఆ మోహం ఉందే, ఆ భ్రాంతి ఉందే, సామాజిక భ్రాంతి. మరి ఆ భ్రాంతిని మీరు ఎలా విరగగొట్టగలరో, ఎలా దాని నుంచి మీరు బయటపడగలరో. అంచేత నిజమైనటువంటి కుటుంబాలు ఇవే, సత్యసాయి పరివార్, సిద్ధిసాయి పరివార్, ఇవన్నీ కూడా అసలైన కుటుంబాలు.
మీ కుటుంబాలు కేవలము రుణానుబంధానికి సంబంధించిన కుటుంబాలే అనేటటువంటి దాన్ని అర్థం చేసుకుంటే వచ్చేటటువంటి విశేషమైనటువంటి శక్తి గాయత్రి పంజరంలో వస్తుంది. ఈ గాయత్రి పంజరము అనేది 103 నుంచి వస్తుంది. నూట పది వరకు ఉంది ఈ గాయత్రి పంజరాన్ని కూడా మనం పక్కన పెడదాం. ఇంకేంటే గాయత్రి మహావిజ్ఞాన మూడో భాగము మొత్తము గాయత్రి పంజరం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా? అంటే దాన్ని కూడా మనం గాయత్రి పంజరాన్ని కూడా మనం పట్టుకోము. దాని తర్వాత గాయత్రి సంహిత ఇందులో 80 శ్లోకాలున్నాయి. ప్రతి 10 శ్లోకం మీరు పట్టుకోండి. 10, 20, 30, 40, 60, 70, 80, 90 శ్లోకం. అర్థమైంది కదా? అంటే 9 శ్లోకాలు వస్తాయి మీకు. అంటే గాయత్రి సంహితలో ఎన్ని శ్లోకాలు? 9 శ్లోకాలు వస్తాయి. అందుకే ప్రతి 10 అన్నాను కదా. అంచేత గాయత్రి సంహితలో 10 శ్లోకము, 20 శ్లోకము, 30 శ్లోకము, 40 శ్లోకము, 50 శ్లోకము, 60 శ్లోకము, 70 శ్లోకము, 80 శ్లోకము, 90 శ్లోకము దాని అర్థం మీ దగ్గర ఉంటే చాలు. ఇవి మీరు రాసేసుకోవాలి. పెద్ద హోంవర్క్ ఏం కాదు. ఇది పెద్ద హోంవర్క్ అయితే ఏమైనా మొత్తం మీద 30-40 శ్లోకాల కంటే ఎక్కువ రావు. అంటే 32-60 లైన్లు రాయాలి మీరు. ఒక్కొక్క దానికి 3 లైన్లు అర్థం ఏంటంటే 180 లైన్లు, అంటే మొత్తం మీద 200 లైన్లు. ఒక పేజీకి ఎన్ని లైన్లు ఉంటాయమ్మా? 22. అంటే 10 రాయాలి మీరు మొత్తం మీద. 10 రాయితే ఎంతసేపు పని? కరెక్ట్గా ప్రయత్నం చేస్తే 1/2 అయిపోతుంది. కానీ దాంతో ఈ గాయత్రి మహావిజ్ఞాన్ రెండో భాగం మీకు పూర్తిగా ఇతరులకు చెప్పేపాటి యోగ్యత మాత్రం గ్యారంటీగా వచ్చేస్తుంది. కానీ 3 నేను చెప్పను ప్రస్తుతం. మిమ్మల్ని టచ్ చేయమని చెప్పటం లే. ఏంటంటే టచ్ చేయొద్దని చెప్పాను నేను? గాయత్రి పంజరము మీరు ముట్టుకోవద్దు. మీరు దానిలోకి వెళ్ళారనుకోండి మిగతా చేయలేరు. ముట్టుకోవద్దు అంటాను ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ కనుక. మేము ట్యూషన్స్ లో వాటిలో ఏం చేస్తామంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ ఇవ్వం. ఎందుకంటే స్టూడెంట్స్ కి అర్థం కాదు. నా లైఫ్ లోనే పేర్లు మనకు అనవసరం గాని ట్యూషన్స్ చెప్పేటటువంటి సెంటర్ లో నోట్స్ చూశాను నేను. 10 కిందటి నోట్స్ కి ఇప్పుడున్నటువంటి నోట్స్ కి తేడా ఏంటి అంటే 10 కిందటి 20 పాయింట్స్ చెప్పినటువంటి లెక్చర్ కి క్వశ్చన్ కి ఈనాడు 5 పాయింట్స్ మాత్రమే చెప్పబడుతున్నాయి. నాకు తెలుసవి. మీరు ఆ ట్యూషన్ మాస్టర్ దగ్గరికే పిల్లల్ని పంపించుకుంటున్నారు. చేయగలిగేది ఏందే? మీరు ఆ టీచర్ని అడిగినదే చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? అర్థం కాదు కనుక మిల్లమిల్లిగా ఈ 10 జరిగింది ఏంటంటే 20 పాయింట్స్ నుంచి 15 పాయింట్స్ ఎగిరిపోయి ఆ అర్థం కానివే గ్యారంటీగా ముఖ్యమైనవి ఉంటాయి. తప్పేలు అర్థమవుతాయి కదా. అంచేత గాయత్రి హృదయము, గాయత్రి ఉపనిషత్, గాయత్రి పంజరము చాలా ఇంపార్టెంట్. అంతే నేను కట్ అంటే దాన్ని నేను ఎడిట్ చేయలేను కనుక ప్రతి అక్షరము ఇంపార్టెంట్ కనుక ఈ 4 రోజుల్లో దాన్ని పూర్తి చేయలేము కనుక ప్రస్తుతం మిగతాది మీరు లాగేసుకుంటే సిలబస్ పూర్తి అవుతుంది అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ గాయత్రి తంత్రం. గాయత్రి తంత్రము తూర్పు దిక్కుగా తిరిగి పడమట దిక్కుగా తిరిగి దండం పెట్టేయటమే. ఇంకేంటంటే గురువు గారు ఏం చెప్పారు అంటే తంత్రము అనేటటువంటిది అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే నేను సశరీరముగా వాడి దగ్గరకు వచ్చి నేర్పుతాను అంతేగా. ఆయన చెప్పింది అది. ఆయన నేర్పేవాడు కొంతమంది నాకు తెలుసు కూడా. ఇంకేత మీరు ఈ సాధనలో ఈ వామ మార్గం యొక్క ఆకర్షణ నుంచి బయటపడగలరు అనేటటువంటిది నాతో చెప్పటం కాదు, ఆయనతో చెప్పటం కూడా కాదు. మీ మనస్సులు, మీ యొక్క ఆలోచన వాడుకున్నటువంటి ఫ్యాన్స్ వాడుకున్నాయి. అంచేత గాయత్రి తంత్రము మీరు నేర్చుకోగలరా నేర్చుకోలేదా అనే దాన్ని బట్టి మీ యొక్క సాధనాత్మక స్థాయిని గురించి చెప్పటం లేదు. సాధనాత్మక వీలు మీకు దానికి తగినటువంటి వాట ఉంటే, చెప్పిన అర్థం ఏంటో, ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి కావాలి దానికి. ఆ మానసిక స్థితి కనుక మీకు ఉండి కిందకి దిగజారరు అని కనుక మీకు ధైర్యం ఉంటే, సశరీరముగా నేను 200 సంవత్సరాల వరకు ఈ భూమి మీద ఉంటాను, గాయత్రి తంత్రంలో కావలసినటువంటి దిశానిర్దేశక సూత్రాలు స్వయంగా అందిస్తాను అని ఆయన ప్రామిస్ గురువు గారిది. ఖచ్చితంగా 5-6 గురికి ఆయన చెప్తున్నాడు నాకు తెలిసి అంతే. కానీ దాని జోలికి వెళ్ళకండి, ఇదంతా కుతూహలమే, దానిలో మీకు ఏమీ లాభం ఉండదు. ఎవరండి అంటారు, నేను చెప్పాను కదా గుంటూరులోనే 3 నాకు తెలుసు బంగారం చేయగలిగేవాళ్ళని, ఎవరండి అని అడిగినా నేను చెప్పాను, నేను చెప్పినందువల్ల లాభం లేదు. ఇంకంటే నేను వాడు అని చెప్పాను అనుకోండి, మీరు నమ్మరు కూడా. ఎందుకు నమ్మరు అంటే నిజంగా వాడికి బంగారం చేయటం వస్తే అలా ఎందుకున్నాడు అని అడుగుతారు. అంటే మీకు నా నేను చెప్పిన దాని మీద నమ్మకం రాదు, వాడి దగ్గరికి వెళ్ళాడనుకోండి ముందు వాడు నన్ను పట్టుకుతుంటాడు. ఇచ్చేత కానీ ఎందుకు చెప్తున్నానది, గుంటు ఇక్కడే చాలా మంది ఉన్నారు బంగారం చేయగలిగేటటువంటి వాళ్ళు. కానీ బంగారం చేయగలిగేటటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కానీ వ్యక్తిగతమైనటువంటి క్రియాకలాపాలకి బంగారం వాడరు. వాడితే ఈ జన్మే కాకుండా రాబోయే 8 జన్మలు కుష్ఠరోగంతో చస్తారు వాళ్ళు. గురువు గారి ఆత్మగదిలో ఎప్పుడైనా మీరు వింటే కుష్ఠరోగుల గురించి ఆయన ఇచ్చినటువంటి తీర్పు, కొంతమంది కుష్ఠరోగులు ఆయన వెంట పడ్డారు, ఎక్కడది, రాజస్థాన్లో. నేనేం చేయగలను, నువ్వు తెచ్చుకున్నదే బాబు అది, స్వయంకృతాపరాధానికి గురువు గారు మాత్రం ఏం చేయగలరు. కానీ గురువులు ఏం చేయగలరు అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఏం చేశారో, ఆ కుష్ఠరోగులకి ఏం చెప్పారో మనకు అనవసరం. కానీ 1949లో ఒక ఆవిడ ఉత్తరం రాసింది గురువు గారికి, పిల్లలు లేరు నాకు, పిల్లలు కావాలి అని. దానికి ఆయన చేతి రాత, ఆయన రాతతో ఉంది అది, మీ అఖండ జ్యోతిలో ఉంటుంది రిటర్న్, ఇటు 7 జన్మల వరకు రాబోయే 7 జన్మల వరకు నీకు పిల్లలు పుట్టే యోగము లేదు, డైరెక్ట్ చెప్పారు ఆయన. నువ్వు దాని గురించి ప్రయత్నించినా ఫలితం ఉండదు. సెంటెన్స్ అది, మొదటి సెంటెన్స్ ఏం చెప్పారు, రాబోయే 7 జన్మల వరకు, ఈ జన్మలోనే కాదు చిట్టి తల్లి, రాబోయేటటువంటి 7 జన్మల వరకు నీకు పిల్లలు పుట్టే యోగం లేదు. కానీ గాయత్రి మంత్రానికి అప్పుడు ఆయన యజ్ఞం చేయబోతున్నారు మథురలో, 1956లో అనుకుంటా ఆయన యజ్ఞం చేసింది. ఇది 1950లో జరిగింది సంఘటన. నువ్వు గాయత్రి మంత్రానికి సంబంధించిన లిటరేచర్ దానం చేస్తే మరి నేనేం చెప్పలేను, ఏమవుతుందో అన్నాడు ఆయన. 2వ సంవత్సరంలో పిల్లలు పుట్టారు, దాని తర్వాత 4 సంవత్సరాలతో పిల్లలు పుట్టారు, ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆవిడ ఆ యజ్ఞానికి వచ్చింది. అంటే ఇందులో ఏది నమ్మాలి మనం, అంటే గురువు గారు మొదట రాసింది తప్ప, అది రైతే ఇది రైతే. అంటే మీ ఫేట్ మారాలి అంటే ఆ గాయత్రి యొక్క శక్తి మీకు అర్థం అవ్వాలి. ఎందుకు గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు అంటే, ఏ ఒక్కడు కరెక్ట్ గా చేసినా 1000 మంది లైఫ్ సెట్ అయిపోతుంది. ఇదంతా అఖండ మండలాకారం, నా ఒక్కడికే చెందాలి అంటే కుదరదుగా. నేను ఇక్కడ దీపం వెలిగించుకుంటే నా ఒక్కడికే దీపం కావాలి అన్నా కుదరదుగా, దీపం అందరికీ అందుతుంది. అలాగే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గాయత్రి మంత్ర శక్తి అక్షరాలు కనుక ఖచ్చితంగా వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా భారతదేశం యొక్క నియతి, జగద్గురు పీఠం వహించేటటువంటి నియతి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అని ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పాను అంటే, ఇది కూడా గాయత్రి తంత్రంలోని భాగమే. తంత్రము అంటే అర్థం ఏమిటి అంటే అసంభవాన్ని సంభవం చేయటం. గాలి వేయటం లేదు. ఏ తంత్రం చేసాం మనం, టెక్నాలజీ. తంత్ర అంటే టెక్నాలజీ, ఫ్యాన్ ఈజ్ ఏ తంత్ర. ఏ శక్తిని ఉపయోగించుకుని, ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకున్న తంత్ర, లైట్, అది తంత్రమేగా. టెక్నాలజీ తంత్రం అంటే టెక్నాలజీ. అంటే గాయత్రి తంత్రం అంటే ఏమిటి, గాయత్రి టెక్నాలజీ. అంతే, అందులో భయపడటానికి ఏమీ లేదు. కానీ ఎలక్ట్రిసిటీని మీ ఇష్టం వచ్చేట్టు ముట్టుకోగలరా, తెలియదు అనుకోండి మీకు దాని నియమాలు అవి కూడా, మీరు గబుక్కుని వెళ్ళి చేయి పెట్టేశారు అనుకోండి ఏమవుతారు. అందువల్ల
దాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, దాన్ని చెప్పగలిగేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడే దాన్ని నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎలక్ట్రిసిటీతో మీరు ఎన్ని మ్యాజిక్లు చేయగలరో, ఎన్ని ప్రమాదాలకి లోను కాగలరో, అదేవిధంగా గాయత్రి తంత్రంలో కూడా అన్ని మ్యాజిక్లు చేయొచ్చు, అన్ని ప్రమాదాలు మీకు జరగవచ్చు. కానీ అందులో చాలా సింపుల్ సింపుల్ ఏంటంటే, మీకు ఆ తంత్రాన్ని నేను మీకు చెప్పాను, నేను రోజుకి ఓ ఉత్తరమైనా ఐదు ఉత్తరాలైనా పోస్ట్ చేయండి, అసంభవమైనటువంటి ప్రారంభము సంభవం అవుతుంది. మీరు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ప్రారంభం చేయగలిగితే ప్రారంభం పోతుందిగా. పెద్ద పెద్ద ఏదో చెప్తే మీరేదో అనుకుంటారు తప్ప, ఇది తంత్ర అంటే సింపుల్ థింగ్. తంత్రం అంటే అదే కదా, వెరీ సింపుల్ థింగ్. మీ ఫేట్ మారటానికి, మీ కోరికలు తీరటానికి చాలా సింపుల్ థింగ్ ఏంటి అంటే గాయత్రి మంత్రాన్ని 10 మందికి అందించండి. డిస్ట్రిబ్యూట్ చేసింది ఆవిడంతే. గాయత్రి మహాయజ్ఞం జరగబోతోంది, దానికి సాధకులను తయారు చేయాలి కదా, మీరు చేసుకోండి అని ఆశిస్తుంది అంతే ఆవిడ ప్రచారం. కానీ ఇక్కడ ఆ తంత్రం అర్థం అవటంలే మీకు. ఇంత స్పష్టంగా చెప్పినా తెలీదు నాకు మీలో ఎంతమంది దీన్ని ఆచరించగలరు. ఇవాళ పోస్ట్ చేశారు అవుతున్నారు. తంత్ర అంటే అది ఇంత టెక్నాలజీ, అక్కడ మీకు తెలియాల్సిన పనేలే. కానీ ఇగో ఇదే పరిస్థితి వస్తుంది. తంత్ర అనేసరి కల్లా మీరు చేయలేరు అనుకుంటున్నావమ్మా, అది ఎంత కష్టమో నీకే అర్థమవుతుంది. ఇంత చెప్పినా అందరూ నేను మిమ్మల్ని ఫోర్స్ చేయగలను కనుక ఫోర్స్ చేస్తున్నా, అయినా మీకు 2-3 రోజులు పట్టింది. మిగతా వాళ్ళు వింటారు తప్ప చేయరుగా. ఇంకేత ఈ తంత్ర గురించి ఇంతకంటే ఎక్కువ మనం చెప్పలేము. కానీ తంత్ర మీ ఇష్టం, అది నాకు అది ఎలా చేస్తారో అనేది నాకు అనవసరం. కానీ నా కోరిక ఏంటి అంటే, అసలు ఇలాంటి క్లాసులు జరుగుతున్నాయని మన వాళ్ళకి మనం చెప్పలేనప్పుడు అసలు మీకు కరెక్ట్ వేలో మార్గం వెళ్తలే ఆలోచన విధానం. మన పరివారం ఉంది ఎప్పుడు కూడా, మొట్టమొదట లాభం ఎప్పుడు కూడా మనకి సంబంధించినటువంటి వ్యక్తులకి వెళ్ళాలి. నువ్వు ఏమీ చెప్పకుండా ఠప్పమని గుండాయి చచ్చావనుకో, నీ ఆశ అడగలుతుంది ముందు, అంతే కదా. అది మీరు ఆ నియమం ప్రతి చోట వర్తిస్తుందని చేత మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే దానికి తగినట్టు తంత్ర వీక్ అవుతుంది. అంచేత మొదటి వారసులు ఎవరు దీనికి? పరివార వాళ్ళు. ఏ పరివార వాళ్ళు? బ్లడ్ రిలేటివ్స్ కాదు. అది ఆ తంత్రాల్లో టెక్నాలజీ ఇదే నేర్చుకోవాలి మీరు. కాదండి నేను ఎవరికో ఇచ్చేసాను, గాలిలో పడేశాను, మంచిదే కాదనే ఎవరికో ఒకడికి వెళ్తుంది కదా. నేను శ్రీ గురువు గారి దగ్గరికి వెళ్ళింది అలా యాక్సిడెంట్ గానే వెళ్ళాను. నేను బస్ ఎక్కాను, నేను నా ఎదురుకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేతుల నుంచి ఆ మ్యాగజైన్ కింద పడింది, చూశాను నేను, అంతే. అలా అయినా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ యాక్సిడెంట్ మాత్రం మనకనిపిస్తుంది కానీ యాక్సిడెంట్ అని, పరివారేగా. తర్వాత అతను నా కాలేజీ రీసెర్చ్ సీనియర్ అనే తెలిసింది, నగేంద్ర సింగ్ అని. ఇంకేత ఈ గాయత్రి తంత్రాలు మీరు ఆ టెక్నాలజీ హౌ టు చేంజ్ ఫేట్. ఫేట్ మారాలి అంటే నాటేటటువంటి విత్తనాన్ని ఎక్కువ లాభం వచ్చే చోట నాడాలి. అది తంత్రాయే, అన్ని తంత్రాయే. దాని తర్వాత గాయత్రి అభిచారము అనుంది, మారణ ప్రయోగము అనుంది. అవంతా పేర్లు మాత్రమే మనకి తెలుసు, గాని అసలు అదంతా ఏంటో కూడా మనకి తెలియదు. ఖచ్చితంగా శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వాడు దాన్ని తెలిసేటట్టు రాయడు. కానీ మరి ఎందుకు రాశాడు ఆ పేర్లు? అసలు ఎంత పెద్ద విజ్ఞానము అది అని తెలియజేయటానికి మాత్రమే రాశాడు. ఆ మాత్రం మనకు కూడా తెలియాలి, దీంతో ఇది చెయ్యొచ్చు అని. దాని తర్వాత 24 గాయత్రీలు ఉన్నాయి. ఆ 24 గాయత్రీలు రోజుకి ఒకసారి మీరు క్లాసుకు ముందు, క్లాస్ అయిపోయిన తర్వాత, లేకపోతే మన నిత్య ఇది చూసారా ఆసనాలు అన్ని వేస్తున్నప్పుడు ఆ 24 గాయత్రీలు ఒకసారి పారాయణ చేసేయండి. అర్థమైన కదా? 24 గాయత్రీలేగా. 24 గాయత్రీలు నోట్ చేసుకున్నారా మీరు? ఎప్పుడు చేయాలా 24 గాయత్రీలు? మీరు ఒకసారినమ్మా ఆసన ప్రాణాయామాలు, దాని తర్వాత వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సీక్వెన్స్ ఉంది. 180 నుంచి 190 ఈ 10 పేజీలు, 180 నుంచి 190 ఎన్ని పేజీలు?
పదో లేకపోతే 11 పేజీలు అవుతుంది. రాబోయేటటువంటి మొత్తం మెడిసిన్ అందులో ఉంది, మొత్తం మెడిసిన్. అతి త్వరలో మొత్తము వైద్య విధానము దీని మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఈ 10 పేజీల్ని మీరు వదలటానికి వీల్లేదు. దాంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే సంధ్య, అది మీరు రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నారు, గాయత్రి పూజ చేస్తూనే ఉన్నారు, ధ్యానము చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు 3 పూట్ల చేస్తూనే ఉన్నారుగా. దాని తర్వాత వర్ణానాం ధ్యానము, గాయత్రి మంత్రాన్ని రంగులతో మార్చటం అనేది. దాని తర్వాత అది ఆ 24 శ్లోకాలు ఉంటాయి అందులో, తప్పదు ఇది మీరు ఆ 24 మీకు రావాల్సింది. అంచేత మీరు ఏం చేస్తారంటే ఈ 10 పేజీలు ఫోటోస్టాట్ థీమ్ చేసుకోవాల్సిందే. గాయత్రి కవచము, అక్షర శక్తి కవచము, గాయత్రి శక్తి ధ్యానము, న్యాసము, న్యాస శక్తి, ఇదేంటి 180 నుంచి 190. క్లియర్ గా ఉందా అందరికి? రేపు ఇది రెడీగా ఇవ్వాలి నాకు, అందుకు నేను తక్షణం అనేది. నెక్స్ట్ గాయత్రి స్తోత్రము పెద్ద ఇంపార్టెంట్ కాదు. దీని తర్వాత ముద్రలు, ఆసన, ప్రాణాయామ, బంధాలు, ముద్రలు. ఈ ముద్రలు మీకు గాయత్రి మంత్ర జపం చేసే ముందు వేసుకోవాల్సి వస్తుంది. ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. సుముఖం సంపుటం చేయవ, వితతం విస్తృతం తదా, ద్విముఖం త్రిముఖం చేయవ, చతుఃపంచముఖం తదా, షణ్ముఖోదో ముఖం చేయవ, వ్యాపకాన్ జలికం తదా, శకటం యమపాశంచ, క్రదితం చోన్ముఖోన్ముఖం, ప్రళంబం ముష్టికం చేయవ, మత్స్య కూర్మ వరాహకం, సింహాక్రాంతం మహాక్రాంతం, ముద్గరం పల్లవం తదా. 24 ముద్రలు తెలిస్తే తప్ప గాయత్రి శక్తిని ఉపయోగించుకోలేరు అంటున్నారు. ముద్రలు అంటే ఏమిటి? ఆసనాల నుంచి బంధాలకి మీరు ఎలా వెళ్తారు, బంధము నుంచి మరి ఆసనాల మీద రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు మీరు? అంటే సాధారణంగా 1 నెల ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే బంధాలు ఏర్పడటం మొదలెడతాయంటారు. ఇంకా ఇంకా మీరు 1 నెల అయి ఉండరు, అయి ఉంటే మరి బంధాలు వస్తూ ఉండాలి మీకు. మీ అంతటా మీకే ఏర్పడతాయి, మీకే తెలుస్తాయి బంధాలు. బంధాలు 1 సంవత్సరం వేసాక ఆటోమేటిక్ గా ముద్రలు ఏర్పడతాయి. కానీ ముందే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈ ముద్రలు, ఆ ముద్రలు తొందరగా ఏర్పడతాయి. అర్థమైనా ఏం చెప్పాను, ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తున్నాయి అనుకోండి, వేరు పెట్టిలా గీసాం అనుకోండి, ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దాన్ని తుడవకపోతే మళ్ళీ మీరు నీళ్లు పోస్తే ఆ దిశలో ఈజీగా అడుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అది ముద్రలు ఏం చేస్తుంది అంటే మీరు ఇలాగ మీ ప్రాణశక్తిని ఆ ముద్రల రూపంలో ప్రతిరోజు జపం చేసే ముందు ప్రాక్టీస్ జపానికి ముందు చేయాలి. ఇది చేస్తే ఏమవుతుందంటే ఆ మంత్రశక్తి ఆ దళితానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు ఆసనాలు బంధాలుగా మారి, బంధాలు ముద్రలుగా మారే స్థితి వచ్చినప్పుడు ఇవి పలకటం మొదలెడతాయి మీకు. అంచేత పూర్వకాలంలో ఈ ముద్రలు కూడా నేర్పేవాళ్ళు, బొమ్మలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంచేత మీరు దాన్ని మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసుకోండి. 4 రోజులు కదా, 4 6 24 రోజుకు 1 6 బొమ్మలు ఉన్నాయి అక్కడ, చిన్న చిన్న ముద్రలే. ఇది 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 ఇవి 4 ముద్రలు అయిపోయాయి అప్పుడే. అర్థమైనది? ఇవన్నీ ముద్రలే, చిన్న ముద్ర. ఇక్కడ ఏకముఖం అంటాడు, బయట చిన్న ముద్ర అంటారు. ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనము చిన్న ముద్రలోనే కూర్చోమంటాం కదా, ఆసనాలు ప్రాణాయామాలు. అంచేత ఆ విజ్ఞానం అంతా కూడా ఒక బేసిక్ గా మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. అంచేత 24 ముద్రలు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. శాప విమోచన ఉంటుంది, శాప విమోచనాలవి మనకు అనవసరం. అదే సిలబస్. ఓకే, అంచేత గాయత్రి మహావిజ్ఞాన్ ద్వితీయ భాగము ఈ విధంగా మనం పూర్తి చేసుకుంటాం. ఈ పూర్తి చేసుకునే దాంట్లో కొన్ని పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. గీత అనేటటువంటి మాట ఎక్కడొచ్చినా ఆధ్యాత్మిక జగత్తులో అది జీవించే విధానాన్ని చెప్తుంది. హౌ టు లివ్ డే టు డే, భగవద్గీత, గాయత్రి గీత, ఏం గీత అది, అవధూత గీత, అష్టావక్ర గీత, వశిష్ట గీత, అర్థమైందా? అంచేత గీత అనేటటువంటి మాటని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా గీత అంటే అది మీకు ఎలా జీవించాలో చెప్తుంది. అందులోంచి ఎన్ని శ్లోకాలు తీసుకోమని చెప్పాను నేను? ఇందుకు రెండు శ్లోకాలు చెప్పించమని చెప్పాను. జీవించేదంటే జీవించటానికి రెండు మార్గాలు ఉన్నాయి. జీవించటానికి రెండే మార్గాలు ఉన్నాయి కదా. ఒకటి లోపలికి వెళ్లేటటువంటి శ్వాస, రెండోది బయటకు వెళ్లేటటువంటి శ్వాస. ఈ శ్వాస ఉంటూ ఉంటే మిగతా మీరు జీవిస్తూ ఉంటారు, లేకపోతే మీరు జీవించలేరు. అంచేత నేను చెప్పినటువంటి అంకెలకి దానికి చాలా సంబంధం ఉంది. గాయత్రి గీత తర్వాత స్మృతి అంటే ఏంటి? పూర్వజన్మ సంస్కారాలు. మీ పూర్వజన్మ సంస్కారాల గురించి చర్చించేది గాయత్రి స్మృతి, మను స్మృతి. ఏ స్మృతి అయినా కూడా స్మృతి అనేటటువంటి పదము మీ పూర్వజన్మ సంస్కారాలను తెలుపుతుంది. మన యొక్క పూర్వజన్మ సంస్కారాలలో మూడు సంస్కారాలు చాలా ఖచ్చితంగా మనలో ఉన్నాయి. మొట్టమొదటి ఖనిజ జగత్తు నుంచి వచ్చినటువంటి సంస్కారాలు, రెండవది వృక్ష జగత్తు నుంచి వచ్చినటువంటి సంస్కారాలు, మూడోది జంతు జగత్తు నుంచి వచ్చేటటువంటి సంస్కారాలు. మీకు నచ్చిన శ్లోకాలు ఎన్నుకోమన్నాను నేను. సంస్కారాలు ఏంటో తెలుస్తాయి దానికి. అంటే మీరు మీ సంస్కారం ఏమిటో అనుకుని మీరు దాని మీద అవస్థ పడక్కల, మీకు న్యాచురల్ గా ఏది నచ్చితే అది తీసుకోండి. ఇందులో మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో ఒక మాట చెప్తాను నేను. మన బ్లడ్ లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఖనిజ జగత్తులో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఐరన్. వృక్షాలలో ఐరన్ ఎక్కడుంటుందో అదే ప్లేస్ లో మెగ్నీషియం ఉంటుంది. అదే ప్లేస్ లో స్ట్రక్చర్ మొత్తం ఒకటే దాన్ని. దాన్ని హెమోగ్లోబిన్ ఏదో అంటారు, నాకు ఆ బయోకెమికల్ నేమ్ నాకు గుర్తులేదు ఇప్పుడు. ఆక్సిహెమోగ్లోబిన్ ఏదో ఉంది పేరు, ఏదో ఒకటి. ఏ పేరు అవుతుంది మీకు అర్థమైంది కదా ఏం చెప్పాను. అందులో ఐరన్ మెయిన్. ఐరన్ తగ్గేసరికి కల్లా మనిషి నీరసించిపోతూ ఉంటాడు, ఇంకా తగ్గిపోతే ఎనిమిక్ అయిపోతాడు, ఇంకా తగ్గిపోతే అసలు గొడవలేదు, ఎక్కువ అవ్వదు. నువ్వు ఇష్టం వచ్చినంత పెంచుకోలేవు. ఓ పర్టికులర్ లెవెల్ వరకు వెళ్ళాక ఇంకా ఐరన్ అబ్జార్బ్ కాదు. ఈ ఐరన్ ఎలా ఉందో మనలో, ప్లాంట్ లో మెగ్నీషియం అదే ప్లేస్ లో ఉంది. ఈ వృక్ష ఖనిజ జంతుకి సంబంధించినటువంటి ఈ ఐరన్ మెగ్నీషియం కాంబినేషన్ మీకు ఏదైనా స్మృతి ఇస్తుందేమో అని చెప్పాను నేను. స్మృతి ఇస్తుంది ఖచ్చితంగా, కండిషన్ ఏంటంటే ఆలోచిస్తే. అదే ఒకరోజు రెండు రోజులు ఆలోచనలో మీకు ఇది బయటపడదు. కానీ హింట్ ఇచ్చింది ఎందుకు అంటే మీలో చాలా మందికి ఇది తెలుసు. ఆ మార్గం నుంచే వచ్చాం మనం, వృక్ష జగత్తు నుంచే జంతు జగత్తులోకి వచ్చాం, మెగ్నీషియం నుంచే ఐరన్ లోకి వచ్చాం. స్మృతి తర్వాత సంహిత. ఈ సంహిత అనేది కూడా మూడు కలిస్తే సంహిత అంటాం, ఋషి, దేవత, ఛందస్. ఈ మూడు కలిస్తే దాన్ని సంహిత అంటాం. ఋగ్వేద సంహిత, అధర్వేద సంహిత, ఈ వేద సంహితలు. ఇంచేత ఈ మాటల అంతరార్థాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఇది కానీ నేను చెప్పేశాక గాలివాటలు ఉండకూడదు. రేపు నేను అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. గీత ఏం చెప్తుంది? హౌ టు లివ్. స్మృతి ఏం చెప్తుంది? మీ సంస్కారాలు చెప్తుంది. దేని బేసిస్ మీద మీరు బతుకుతారు? క్రికెట్ వచ్చినవాడు క్రికెట్ అమ్ముకుని బతుకుతాడు, కెమిస్ట్రీ వచ్చినవాడు కెమిస్ట్రీ అమ్ముకుని బతుకుతాడు, యోగులు ఏమమ్ముకుని బతుకుతారు? యోగులు ఏమి అమ్ముకుని బతుకుతారు? గట్టిగా చెప్పండి. శ్వాస. శ్వాసను అమ్ముకుని మనం బతుకుతాం. మనం కూడా అంతే. రోజుకి 21,600 శ్వాసలు పీల్చుకుంటే 100 ఏళ్ళు బతుకుతాం అన్నారు. తక్కువ శ్వాస అమ్ముకున్నాం అనుకోండి ఎక్కువసేపు బతుకుతాం, ఎక్కువ శ్వాస ఇచ్చేసాం అనుకోండి తక్కువ బతుకుతాం. లేదా యోగులందరూ అమ్ముకునేటటువంటిది శ్వాస, స్మృతి, సంస్కారాలు, సంహిత, ఋషి, దేవత, ఛందస్సుల యొక్క కలయిక. ఈ యాంగిల్లో మీరు దాన్ని అవగాహన చేసుకోండి. స్వస్తి. సాధన చేసుకోండి. దీని తర్వాత ఏమేమి సాధన చేసుకోవాలి మీరు చేయాలి? అవంతా చేయటం మోర్ ఇంపార్టెంట్ నా లెక్చర్ కంటే కూడా. స్వస్తి.